ஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்தவமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். கலாபியாம் சூடாலங்கிருத சிசிகலாபியாம் நிஜ தபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோகத்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்தஸ்புரதனுபவாபியாம் நதிரியம்.
పూర్వం ఇంద్రుడికి ఒక పిచ్చ పట్టుకుందిట. అదేమిటంటే ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవడూ కట్టనంత గొప్ప భవనం కట్టాలి, ఇటువంటి భవనం మరెవరికి ఉండకూడదు, అందమైన భవనం, ఈ భవనం త్రిమూర్తుల దగ్గర కూడా ఉండకూడదు అని విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మ, అపూర్వమైన ఒక భవనాన్ని వాస్తుశాస్త్ర రీత్యా అందంగా నిర్మించు, ఆ మోడల్ ఇంకెక్కడ ఉండకూడదు, కొత్త మోడల్తో బిల్డింగ్ కట్టాలి, బాగుండాలి, నాకు నచ్చాలి అనగానే విశ్వకర్మ మంచి భవనం కట్టాడు. ఇంద్రుడికి ఆ భవనం నచ్చలే, అబ్బే ఇంకా నచ్చలేదు, పడగొట్టి మళ్ళీ కట్టన్నాడు. ఇదో పిచ్చ. దాంతో ఆయన మళ్ళీ పడగొట్టి కట్టాడు, అబ్బే నచ్చలేదు, మళ్ళీ పడగొట్టి కట్టన్నాడు. ఇలా ఈయన విసిగిపోయి 9 సార్లు పడగొట్టాడు. ఎన్నిసార్లు కడతాడండి ఎవడైనాను? అందుకని ఎలారా బాబు ఈ ఇంద్రుడి పిచ్చ, నేనేమో ఇంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, కాదనకూడదు. ఒక ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు వాడి మాట కదంటే మనమైనా ఉద్యోగం అనాలి, లేక వాడనే పీకేస్తాడు, తప్పదు. అందుకని ఆలోచిస్తూ ఉంటే అదృష్టవశాత్తు నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి, మీకు నమస్కారం చేస్తాను, ఇంద్రుడికి కొత్తగా ఎవరూ కట్టని అపూర్వమైన భవనం కట్టించుకోవాలనే ఒక కోరిక తయారయ్యింది, ఎన్ని భవనాలు కట్టినా నచ్చట్లేదని కూలగొట్టేస్తున్నాడు, ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించండి, గండం గడిచి పిండం బయటపడితే చాలు అన్నాడు. నారదుడు చిరునవ్వు నవ్వి, నీకు నువ్వు జీవితంలో బిల్డింగ్ కట్టక్కర్లేదు, ఇంద్రుడికి నేను చూసుకుంటాను ఆయన సంగతి అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నారదా నమస్కారం అన్నాడు ఈయన. ఇలాంటి కొంచెం అహంకారం టీవీ తోటి, అలాగే నాయన ఆశీర్వచనం, ఒక్క క్షణకాలం మన ఇద్దరం భూలోకానికి వెళ్ళి రావాలి, నాతో వచ్చేయన్నట్ట. నారదుడు చెప్పాక కాదనకూడదుగా, వెంటనే ఈయన భూలోకానికి బయలుదేరాడు ఇంద్రుడు నారదునితో పాటు. ఈ ఇద్దరూ కలిసి మహాభయంకరమైన దండకారణ్యాలకు వచ్చారు. దండకారణ్యంలో ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చునున్నాడు ఒక ఋషి. ఆయన నెత్తి మీద మనం పొద్దుటిపూట జపం చేసుకోవడానికి చిన్న చాప వేస్తాం చూసారా, ఆసనం దర్భాసనం, అలాంటి ఒక దర్భాసనం ఉంది. ఆ దర్భాసనం కూడా చిరిగిపోయింది, చింకి చాప ఇంతే ఉంది. నెత్తి మీద పెట్టుకుని కటిక నేల మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఒళ్ళంతా ఎలుగు వంటికి వల్లే వెంట్రుకలు. కొంతమందికి భగవంతుడు ఈ సంపద ఇవ్వకపోయినా కేసి సంపద బాగా ఇస్తాడు, ఆపాద మస్తకం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒళ్ళంతా వెంట్రుకలే, అచ్చ ఎలుగు వంటిలో ఉన్నాడు ఆయన. ఒక్క ఈ వక్షస్థలం దగ్గర బెత్తెడు మేల మాత్రం వెంట్రుకలు ఇక్కడ ఊడిపోయి ఈ కాస్త నున్నగా ఉందన్నమాట, బట్టతల్లాగా, ఇక్కడ బట్ట వక్షస్థలం అన్నమాట. ఈ కాస్త తప్ప అన్నీ వెంట్రుకలే. నారదుడు వినయంగా వెళ్ళి ఆ మహర్షికి నమస్కరించాడు. ఆయనే రోమశ మహర్షి, ఆయనకి నమస్కరించాడు. ఒళ్ళంతా రోమాలు ఉంటాయి కనుక ఆయన రోమసుడు అన్నారు. నారదుడే నమస్కరించాడంటే ఆయన చాలా గొప్పవాడని భావించి వెంటనే ఇంద్రుడు కూడా నమస్కారం అని అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, అయ్యా, ప్రపంచంలో ఎక్కడ చూసినా పీఠాధిపతులంతా పెద్ద పెద్ద పీఠాలు కడుతున్నారు, బిల్డింగులు కడుతున్నారు, ఏసీ రూములు కడుతున్నారు, బ్రాంచీలు పెడుతున్నారు. తమరేమిటండి, ఎక్కడ ఒక్క పీఠము లేదు, ఒక ఇల్లు లేదు, చెట్టు కింద కూర్చున్నారేమిటండి, కనీసం ఆశ్రమం లేదేమిటండి అన్నాడు రామస్వామి నారదుడు కావాలని కెలికి. ఏం చెప్పమంటారు నారద మహర్షి, మీకు తెలియంది ఏముంది, నేను అల్పాయుష్కుణ్ణి, ఇవాళ్ళుండి రేపు పోయేవాడిని, నాకెందుకండి ఆశ్రమాలు, ఆశ్రమాలు కట్టినప్పటి నుంచి నిర్వహణతో పెద్ద అధోయాతన నానాయాతన అని అన్నాడు ఆయన. ఈ ఇంద్రుడు పక్కనే ఉన్నాడు అహంకారంగా వెంటనే లేచి మంచి గర్వంగా, మహర్షి మీరు అంత అల్పాయుష్కులా, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు ఆయువు పెంచడానికి అమృతం తెప్పిస్తాను స్వర్గం నుంచి అన్నాడు. నాకెందుకు లేవయ్యా ఆయువు, ఎలాగో పోయేవాడిని పోతానులే, ఆ పరమాత్ముల దగ్గరికి వెళ్ళిపోతాను నా శక్తితో, నన్ను వదిలేయి అన్నాడు ఆయన. చెప్పండి అమృతం తెస్తాను అన్నాడు ఈయన. ఇంద్ర ఏం చెప్పమంటావు, నన్ను వదిలేయి, కాదండి చెప్పండి మీ ఆయువు ఎంత. అప్పుడు ఆయన అన్నాడు 432,000 సంవత్సరాలు కలియుగం, నిన్న కూడా చెప్పుకున్నాం కదా మొన్న మనం, దాన్ని 2తో గుణిస్తే ద్వాపరయుగం, 3తో గుణిస్తే త్రేతాయుగం, 4తో గుణిస్తే కృతయుగం, అంటే 43,20,000 సంవత్సరాలు 4 యుగముల కాలం, ఒక మహాయుగం అంటాం. అలాంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి పగలు, మరో 1000 గడిస్తే బ్రహ్మగారికి రాత్రి, అంటే బ్రహ్మగారి ఆయువు 300 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, 2000 ఇంటూ 43,20,000 అయితే బ్రహ్మగారికి ఒక్కరోజు, 365తో గుణిస్తే ఒక సంవత్సరం ఆయనకి, 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 అయితే బ్రహ్మగారికి ఎంత చేసి ఒక్క ఏడాది. అలాంటివి 100 ఏళ్ళు బతుకుతాడు బ్రహ్మ. అనగా ఒక బ్రహ్మగారు వెళ్ళిపోవాలంటే 100 ఇంటూ 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అప్పుడు ఒక బ్రహ్మ పెడతాడు, ఒక బ్రహ్మ చచ్చిపోగానే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడుతుంది, నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే అప్పుడు నేను చచ్చిపోతాను, అప్పుడే ఇన్ని వెంట్రుకలు ఊడాయి, ఈ వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను చచ్చిపోతాను. అల్పాయుష్కుండు అన్నట్ట ధామ్మని శబ్దం వచ్చింది, ఇంద్రుడు బొచ్చిపోయాడు, ఇంద్రుడు ఫిట్ వచ్చేసింది, ఇక ఇలా మూతిపెట్టి పెరాలసిస్ వాళ్ళే పడిపోయాడు. ఎందుకని, ఈ సృష్టిలో మీకు ఎవరికైనా నేను 1 ఏడు గడువిస్తాను, ఈ సంవత్సరాలని ఎంత క్యాలిక్యులేట్ చేసైనా సరే తీసుకొచ్చి నాకు అప్పగించడం చూస్తాను, దాన్ని ఈ 1000 ఏళ్ళని లెక్క కట్టగలమా, ఇంకా మెగాలు గిగాలు జిగాలు ఏమీ సరిపోవు దానికి. అయ్య బాబు, ఆ కాలాన్ని దేంతో వర్ణిస్తామండి అసలు మనం, అంత మతిలేనిది. ఒక బ్రహ్మగారు పెడితే ఈయనకి 1 వెంట్రుకూడుతుందిట, అనగా ఒక బ్రహ్మగారి దానికే 100 ఇంటూ 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 అంటే ఈ ఒంటి మీద వెంట్రుకలు ఎన్నున్నాయి, అన్ని వెంట్రుకలు ఎప్పుడు ఊడతాయి, ఎప్పుడు ఈయన చచ్చిపోతాడు, ఆయువుని ఇంక దేంతో పోలుస్తాం. అంతటి మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, నేను అల్పాయుష్కుండండి, నాకెందుకండి పీఠాలును అవి, నేను అందుకే చెట్టు కింద మఠం వేసుకూర్తున్నాను, ఇదే నా పాలిటి పీఠం అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, మన బతుకెంత, మనం ఎంత, మనం ఎక్కడ చూసినా అక్కడ ఇక్కడ 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 ఒక నొల్లుగుపోదామని కంగారడిపోయి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆ ఉద్వేగంతో ఊగిపోయి గింజుకుపోయి చచ్చిపోతున్నాం, ఈలోపు మనం చచ్చేపోతున్నాం ఎలాగో, ఆ తర్వాత మనకి పిండం పెట్టేవాడు ఉన్నాడో లేదో తెలియదు, పెడితే కూడా మనకు అందుతుందో లేదో తెలియదు, ఎందుకంటే పిండం పెట్టించేవాడికి పవిత్రత లేదు, పెట్టేవాడికి లేదు ఇవాడ, కాబట్టి ఏదో బతికేస్తున్నాం అంతే మనం. ఎంత ఆశ్చర్యకరం ఇది, అంత ఆయువు ఈశ్వరానుగ్రహంతో కాశీలో ఉన్నవాడికి వస్తుందిట. అది ఎందుకు చెప్తున్నాను, కాశీ మహిమ అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, కాశృదీప్తౌ, ఎప్పటికీ నాశనం కాకుండా అంత ఆయువు ఇచ్చేవాడు కాశీ విశ్వేశ్వరుడు, అది కాశీక్షేత్ర మహిమ అంటే. ఆ త్రిశూలం మీద నిలబెట్టి సర్వకాల సర్వావస్థలలో నాశనం కాకుండా మహానుభావుడు దాన్ని కాపాడతాడు. దీన్నే తెలుగులో శ్రీనాథుడు కాశీఖండంలో అంటాడు, ఉండ చోటెచ్చటను లేక ఉత్పలాక్షి మనము వచ్చితి మీ చోట మునుపు. ఉండడానికి చోటు లేక మనం ఇక్కడికి వచ్చాం, త్రిశూలం మీద ఈ స్థలాన్ని నేను నిలబెట్టాను, అప్పటి నుంచి ఇది మనకి నివాస స్థానం అయ్యింది. చిత్రం ఏమిటో తెలిసిన, 5 క్రోసులంటే 5 రెళ్ళు 10 చదరపు మైళ్ళు, కానీ శివుడు ప్రమథగణాలు కోటాను కోట్లుగా ఉంటారు. ఆ 5 క్రోసుల స్థలంట ఎంతమంది ఉన్నా ప్రళయకాలంలో ఇంకొకటికి చోటు ఉంటుందిట. అదే పుష్పకమానం కంటే గొప్పది. కాశీలో ఇప్పుడు వేరు, ప్రళయకాలంలో అంతా నాశనం అయిపోయినప్పుడు మనలాంటి భక్తులు ఎవరైనా కాశీలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటే కాశీలో నాశనం కాకుండా శివుడితో పాటు ఉంటాం. నిజానికి 5 కురోసుల స్థలం ఎంత ఉంటుంది 10 మైళ్ళు అంటే, కానీ ఆ స్థలం చూడ్డానికి 10 మైళ్ళే, ఎంతమంది ఉన్నా ఇంకొక వ్యక్తి అక్కడ ఉండొచ్చు, అంత విశాలంగా ఉండి మనల్ని ఆదరిస్తుంది. అందుకని కూడా దాన్ని కాశీ అన్నారట. అటువంటి దివ్యస్థలాన్ని విడిచిపెట్టి మరణించడానికి మరో చోటికి వెళ్ళేవాడు ఎంత దురదృష్టజీవి అని శివపురాణం చెబుతోంది మనకి. ఒకప్పుడు 53 కోట్ల యోజనాలలో ఉన్న జీవులందరినీ, 53 కోట్ల యోజనములు, యోజనం అంటే 8 మైళ్ళు, 53 కోట్ల యోజనములు అంటే 8 x 53 కోట్లు అన్నమాట. దాన్ని ఇంటికెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోండి. అంత స్థలాలలో ఉండే సమస్త లోకాలలో ఈ గ్రహాలు ఉపగ్రహాలు సమస్త గ్రహాలలో ఉండే మొత్తం జనమందరినీ కావాలని నారదుడు ఈ కాశీకి తీసుకొచ్చాట ప్రళయకాలంలో. వాళ్ళందరూ ఆ కాశీలో ఉన్నారట, అయినా ఇంకో మనిషి ఉండడానికి స్థలం ఉందిట. అప్పుడు అర్థమైంది కాశీ ప్రభావం ఎంతదా అని. ఈ కాశీ సామాన్యమైనది అని ఎవడన్నా అనుకుంటే వాడి కర్మయోగం. మోక్ష ప్రకాశిక కాశీ జ్ఞానదా మమ సుప్రియ. కాశీ అంటే మోక్ష ప్రకాశిక, మోక్షాన్ని మనకి అందించేటటువంటి స్థలం, జ్ఞానమిచ్చేది. నేనెప్పుడూ దీన్ని విడిచిపెట్టను పార్వతి, నాకు నువ్వెంతో కాశీ అంత, నువ్వు నా భార్యవి కాశీ అంతఃపురకాంత అన్నాడు ఆయన. అమ్మవారట భార్య, కాశీ అంతఃపురకాంత, అందుకే పదే పదే కాశీ అంటే నాకు అంతఃపుర శుద్ధాంతకాంత అన్నాడు. అక్కడికి వెళ్ళాక పొరపాటును కూడా కాశీ మీద అందుకే అలక్కూడదు. కాశీ దగ్గర తిక్కతిక్క వేషాలు వేయకూడదు. కాశీ దగ్గర జాగ్రత్తగా లేకపోతే ఎంత ప్రమాదం అని మనకు తెలుసు. కాశీని ఎంత జాగ్రత్తగా చూడాలో తెలుసునండి. పొరపాటును మనం అక్కడికి వెళ్ళాక ఎక్కడ పడితే అక్కడ ఉమ్మినా, ఎక్కడ పడితే అక్కడ చీమిటి రాసినా, ఒకవేళ కాశీని అసహ్యించుకున్నా, ఇంకా వాడి జీవితంలో కాశీలో ఉండలేడు. కాశీలో చచ్చిపోతే మోక్షం, కాశీలో ఉంటే యోగం కదా. కానీ అక్కడ కాశీలో ఉంటే మోక్షం వస్తుందనే మనల్ని అక్కడ ఉండకుండా ఇద్దరు ఉంటారు, గెంటుతారు. వాళ్లే సంభ్రముడు ఉద్భ్రముడు, ధాత విధాత. వీళ్ళు ఎప్పుడు అక్కడ ఉండనివ్వరు. వాళ్ళు ఏం చేస్తారట వాళ్ళ పని, మనం కాశీ వెళ్ళగానే చిచ్చి కాశీ ఇలా ఉందేమిట్రా ఎంత జుగుప్సగా అని దాని మీద అసఖ్యం కలిగేలా చేస్తారు. అందుకే మీకు అక్కడ తరచుగా మురికి, అవుమ్ములు, రొచ్చు, సందులు, ఆవులు, ఎద్దులు, పేడ, పీడ ఇవన్నీ కలిగేలా చేస్తారు. దీంతో మనకేమనిపిస్తున్నట్టు అక్కడ ఉండాలనుకున్న వాళ్ళకి, ఎందుకు వచ్చింది, ఇంటికి పోదాం, ఇంటికి పోతే హాయిగా మావిడ రోజు పాలకొల్లలో కూర్చోబెట్టి 4 పకోడీలు పెడుతుంది, ఇద్దరం కలిసి అక్కడ కూర్చోక ఇక్కడికి ఎందుకు అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక వీడికి మిగిలేదు పాలు కొల్లు, ఇంకేం మిగలవు. అలాగా ఆ కాశీలో ఉండకుండా బలాత్కారంగా గెంటేస్తాడు ఆయన. లేకపోతే కాశీలో ఎందుకండి నిరంతరం విఘ్నములు? వ్యాసుడికే తప్పలేదు, ఇక మనకేమిటి, వ్యాసుడినే పరీక్షించాడు కదా, మీరు 2 సార్లు విన్నారు కదా. వేదవ్యాసుడంతటి వాడు కాశీలో ఉందామని వెళ్ళాడు, శాశ్వతంగా ఉందామని వెళ్ళాడు, పురాణం చెబుదామని వెళ్ళాడు. ఆయనకే కర్మ కాలిపోతే ఇంక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముంది అన్నారు వేదవ్యాస మహర్షి. అసలు వ్యాసో నారాయణో హరిహి, 18 పురాణాలు రాసి విష్ణుస్వరూపుడని పేరు తెచ్చుకున్నవాడు ఆయన. లేకపోతే వాళ్ళ మనకు పురాణాలు ఉన్నాయా, వేదములకు అంతముందా, వాటిని చదవగలమా ఆయన లేకపోతే, భారతం ఉందా, బ్రహ్మ సూత్రాలు ఉన్నాయా, ఎన్ని విశేషాలు లోకాలకు అందించాడండి ఆ పుణ్యాత్ముడు. ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు ఆయన పుట్టాడు, ఆ రోజుని గురి పూర్ణిమగా అందుకే జరుపుకుంటున్నాం మనం. ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవడానికి 1000 జన్మలు ఎత్తాలి. కాకపోతే మనం కనీసం ఆయన రాసిన పుస్తకాలకి దండం పెట్టుకుంటున్నాం, ఎంతో కొంత వింటున్నాం, ఇలా క్షేత్రాలలో పారాయణ చేసుకుని కృతజ్ఞతని ప్రకటిస్తున్నాం. ఆయనే కాశీలో విశ్వేశ్వరుడి పరీక్ష తట్టుకోలేకపోతే ఇక మిగతా వాళ్ళు ఏం తట్టుకుంటారు? అంత గొప్ప క్షేత్రం అది. ఓసారి వేదవ్యాస మహర్షి బయలుదేరి కాశీ వెళ్ళాడు, ఒకళ్ళతో కాదు 10,000 మంది శిష్యులతో. ఏం జరిగిందో కాశీ నుంచి డామ్మని వెతుక్కుంటూ వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ వెనక్కి తిరిగి రావడం దక్షారామానికి వచ్చాడు. దక్షారామంలో భీమేశ్వర దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో అక్కడ అగస్త్య మహర్షి ఉన్నాడు లోపాముద్రతో. ఈ వేదవ్యాస మహర్షికి స్వాగతం చెప్పి కూర్చోబెట్టి వేదవ్యాస మహర్షి, ఎక్కడి నుంచి వస్తున్నావు? కాశీ నుంచి వస్తున్నానన్నాడు ఈయన. కాశీ నుంచి ఇక్కడికి వచ్చేసావా? నేను పూర్వం కాశీలో ఉండేవాడిని, మా ఆశ్రమం అక్కడే ఉండేది, హాయిగా అక్కడ ఉండలేక ఇలా వచ్చేవేమిటి నువ్వు? మూర్ఖుడు కూడా కాశీ విడిచిపెట్టి రాడు. ఆయన అంత మాట అనేసాడండి, కాశికాపట్టణమున ఉండు మూఢాత్ముడైనను వండు కడకు పోవదలపడు, నీకెట్లు బుద్ధి పుట్టే అన్నాడు. కాశీనగరంలో ఉండే మూర్ఖుడు కూడా కాశీనగరాన్ని విడిచి మరో చోటికి పోడే, అటువంటిది నీకెలా బుద్ధి పుట్టింది వెనక్కి రావాలని అన్నాడు. అనగానే ఈయన తెల్లబోయి, ఏం చెప్పమంటావయ్యా, కర్మయోగం అన్నట్ట. ఏమిటో చెప్పు, నీ ముఖం చూస్తే చాలా బాధ కలుగుతోంది నాకు. ఆనన్నమునందు వైవర్ణ్యమగలించే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదేని ఒకటి నీ అంతరంగము నీయున్నది ఇటు ఎట్టులొక్కో అనగా. స్వామి వేదవ్యాస మహర్షి, నీ ముఖం అంతా రంగుపోయి పాలిపోయి ఉంది, వివర్ణమైపోయింది, కళ్ళల్లో దైన్యం కనపడుతోంది. కొంతమందికి కళ్ళు నీలంగా వచ్చేసి ఒక రకంగా పాడైపోతాయి, అంటే ఏదో పాప పని చేస్తే కళ్ళు అలా అయిపోతాయని అంతే. కాబట్టి అది కర్మయోగం, మహాపాపయోగం ఏదో ఉంటే తెలియక ఏదైనా పాపాలు చేస్తే అలా కళ్ళలు అయిపోతాయట. నువ్వు ఏదైనా పాపం చేసావా, నీ కళ్ళల్లో దైన్యం కనబడుతోంది, అవి నల్లబడిపోయాయి, నీలంగా అయిపోయాయి, ఏదో బాధ కనబడుతోంది నీ ముఖంలో, ఇది ఎలా వచ్చింది నీకు అని అడిగాడు. అక్కడితో అడగల, నేను కాశీలో చాలా కాలం ఉండేవాడిని, ఏదో కొన్ని కారణాల చేత బయటకు వచ్చాను. ఇప్పుడంతా మనం చెప్పలేం కదా, ఇవన్నీ చెప్పి కడితే ఎన్నేళ్ళైనా కాశీ తెమలదు. అందుకే మీ అందరికీ మంచి అవకాశం, జనవరిలో 4వ తారీఖు నుంచి 5 రోజుల పాటు కాశీఖండం 2 పూట్ల 2-3 6 గంటలు వింటే అప్పుడు మీకు కొంతవరకు కాశీ మహిమ తెలుస్తుంది. ఆ కాశీఖండం చెప్పించే అయినా లింగయ్యే చెప్పేది, అందులో కథ లింగయ్య గురించే, ఆ లింగయ్య మీద భక్తితో ఉండే ఈ లింగయ్య గారు కూడా లింగయ్య అనుకోండి, కాసేపు మొత్తం అంతా సర్వం లింగమయ్యం జగత్తు, అంతా చరాచర జగత్తు అంతా కాశీలింగం అన్నమాట, వారణాసీలింగం. సరే ఏది ఏమైనా నేను అక్కడి నుంచి వచ్చేసాను, ఇప్పటికీ నా ఆశ్రమం ఉందా, ఆశ్రమాన్ని ఎవడన్నా కొట్టేశాడా? పాప అప్పట్లో కొట్టేసేవారు కాదు, ఇప్పుడు అసలు ఆయన ఆశ్రమం ఎక్కడుంది ఎవడికి తెలుసు? మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారంటే ఈ మధ్యకాలంలో, ఒక స్థలాన్ని 500 మందికి అమ్మేట హైదరాబాద్లో, ఆ ఎవడమ్మాడో ఎవడుకున్నాడో తెలియట్లే, ఈ పిచ్చివాళ్ళు కొనేస్తున్నారు. కబ్జా అనే శబ్దం హిందీది, కబ్జే మే రఖనా అంటే వశం చేసుకున్నట్టు అని అర్థం అన్నమాట. ఎవడు వశం చేసుకుంటున్నాడో తెలియదు. నేను 4 రోజులు కదలకుండా ఉంటే నా మీద బిల్డింగ్ కట్టేస్తా తెలిసిన, అలాంటి మహానుభావులు అనమాట. అందుకని ఈయన అప్పట్లో అమాయకంగా అన్నాడు, నేను అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకున్నాను, ఆ ఆశ్రమంలో మల్లె తోటలు నాటాను, ఆ మల్లె పువ్వులతో రోజు శివుడికి పార్వతికి గణపతికి పూజ చేసేవాడిని. ఏది ఆ పువ్వులు ఇప్పుడు ఇంకా పూస్తున్నాయా, ఉన్నాయా, ఆశ్రమం ఉందా అన్నాడు ఆయన. కాళీనందన్న కంటే కాలు రసిర్రముల కువిర్రులు గల్పించునుకో లీలా వనాంతరములను మాలోప ముద్ర ఇడిన మళ్ళీ వల్లు. అమ్మవారి పుత్రుడు గణపతికి కుమారస్వామికి కంఠేకాలుడు ఈశ్వరుడు, అలుక్సమాసం అది, ఈశ్వరుడికి శిరస్సు మీద పువ్వులు వేయడానికి కావలసినన్ని పువ్వులు మా లోపాముద్ర నాటిన మల్లె తోటల నుంచి వస్తున్నాయి. అంటే లోపాముద్ర కాశీలో మల్లె తోట పెంచింది, ఆ మల్లె తోటలో నుంచి పువ్వులు కోసి రోజు శివుడికి పార్వతికి గణపతికి అందరికీ పూజ చేసేవారు. ఎప్పటికీ ఆ పువ్వులు పూస్తున్నాయా, ఆ పువ్వులు ఆ ముగ్గురి పూజకి సరిపోతున్నాయా అన్నాడు ఆయన. ఇక కాశీ నుంచి నువ్వు రావడానికి గల కారణం ఏమిటి? కాశీ వెళ్ళాక ఏమన్నా వెకిలి వేషాలు ఇస్తే తప్ప కాశీ నుంచి బయటికి రావు. చాలా మంచి ప్రశ్న వేశాడు ఆయన. లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా మాట మాట, ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయ్యకుండదు కదా అన్నపూర్ణ, నెపమేమియును లేక నీ ఎడాటమున పాటిదప్పడు కదా భైరవుండు వెనకయ్య శ్రీ డుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు గదా తెగువ నిన్ను. ఎట్టుబాసితివ ఆస్థలం వేణుగ్రోసులు, ఎట్టుబాసితివ విముక్త కట్టభూమి, ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తెప్ప, ఎట్టుబాసితివ విముక్త కట్టభూమి. ఏమయ్యా, అక్కడ అన్నపూర్ణాదేవి ఆలయంలో ఈశ్వరుడికి పరమప్రీతిపాత్రుడు సూర్యుడు లోలార్కుడు అనే పేరుతో ఉంటాడు. ఇప్పుడు కూడా కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలోకి వెడితే నైరుతి దిక్కులో సూర్యుడి ఆలయం ఉంటుంది, ఆ సూర్యుడి పేరు లోలార్కుడు. అంటే కాశీ మీద ప్రీతితో ఇష్టంతో ఉంటాడు, లోలత్వముతో ఉండడం వల్ల లోలార్కుడు అన్నారు. ఆ సూర్యుడికి నీకు ఏమైనా తగాద వచ్చిందా? సూర్యుడు పొమ్మంటే బయటకు వచ్చావా? సూర్యుడు సాధారణంగా కోపగించడు, ఎవరైనా పురాణాల్లో నిద్రపోతే నెత్తి మీద ఒట్టుకొచ్చి కొట్టి పొమ్మంటాడు తప్ప లేకపోతే పొమ్మండు. నువ్వేమైనా అలాంటి పిచ్చి పని చేయటం వల్ల పొమ్మన్నాడా? ఇంకా వెనకే ఉంటాడు టుంటి విఘ్నేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే గుంజీలు తీయాలి, గడ్డిపరక అక్కడ పెట్టాలి, మనకు ఉత్తరం చెప్పుకోవాలి. టుంటి విఘ్నేశ్వరుడికి పూజ చేయకుండా కాశీలోకి అడుగు పెట్టకూడదు. శివుడి దర్శనానికి వెళ్లే ముందుగా కాశీ వెళ్లేవాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, స్నానానంతరం ముందుగా వెళ్లి డుంటి విఘ్నేశ్వరుడి దగ్గర గరిక పెట్టి ఇలా రెండు చెవులు పుచ్చుకుని ఫలానా శ్రీవత్స సుగోత్ర పద్మాకర శర్మ అహంభాభివాదయే అని, నేను గంగరాజ శర్మ గారు అడితే గంగరాజ శర్మ అహంభాభివాదయను, లేదా ఇంకో పెంటారావు గారు అడితే ఘంటారావుని అహంభో అభివాదయం ఏదో చెప్పుకోవాలి. వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం చెప్పుకోకుండా నమస్కారం చేయకుండా వెళ్ళకూడదు. వెడితే ఆయన ఒప్పుకోడు. కొంపదీసి అలా డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయకుండా పెడితే ఆయన ఏమన్నా ఢామరి తొండంతో దెబ్బ కొడితే ఇక్కడ వచ్చి పడ్డావా? ఆయన అంత తొందరపడి ఎవరిని తిట్టడే గెంటడే? లేదా ఆకలి వేస్తే మధ్యాహ్నం పూట అన్నం పెట్టకుండా పొమ్మంది అన్నపూర్ణ, ఆవిడ అలా పొమ్మంది. ఆశ్చర్యం ఏమిటంటే కాశీలో మజ్జిగ నీళ్ళు అంటాం నిజంగా, కొన్ని చోట్ల అలాగే పల్చగా మజ్జిగతో అన్నం పెడతారు, అయినా అదే రుచిగా ఉంటుందండి. ఇంటి దగ్గరకు వచ్చిన వాడు పెరుగో పెరుగో అని తేడా వస్తే పెళ్ళం మీద గైగైలాడేవాడు కూడా అక్కడికెడితే నీళ్ళ మజ్జిగతో తిరిగి అమృతంలో ఉందంటాడు. అసలు ఆ కాశీ ప్రభావం, అన్నపూర్ణాదేవి ప్రభావం అక్కడికెడితే ఏం తిన్నా మధురంగా ఉంటుంది. మన ఆర్గనైజేషన్లో చూశారు కదా, చక్కగా రోజు పిండి వంటలే, మీకు నిత్య కళ్యాణం పచ్చతోరణం, ఓ రోజు బూరెలు ఓ రోజు గారెలు మైసూరు పాకాలు అదేదో కాదా బాదుషాలు దద్దోజనాలు మాయిదారిది, అవి తిని సగం నిద్రపోతున్నారు కొంతమంది. అంచేతే వాళ్ళందరినీ మధ్య మధ్యలో హరహర మహాదేవ శంభోనని బాలకృష్ణ గారు పెట్టి మరీ ఏడిపిస్తున్నారండి అన్నాడు ఆయన. ఎవడో కొందరు ఆర్గనైజేషన్లో పెట్టకుండా ఏడిపిస్తారండి, మీ శిష్యులు బాగా పెట్టి మరీ ఏడిపిస్తున్నారన్నారు. అది కూడా గర్వకారణమే మనకి. పోన్లండి, పెట్టాక తిని హాయిగా నిద్రపోయినా సంతోషమే నాకు. అయినా మీరెవరూ నిద్రపోవట్లేదు, హాస్యానికి అప్పుడప్పుడు అలా అంటాను నేను. నా కళ్ళకి ఎలా చెత్వారం వచ్చి అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు తన్మయత్వంతో తలూపుతుంటే నిద్రపోయారు అనుకుంటూ ఉంటాను, అది నా యోగం. ఎంత భక్తితో విందామన్నా అప్పుడప్పుడు కొద్దిగా ఒకరి నిద్రని ఆవహిస్తుంది నిద్రాదేవి. ఆ నిద్రాదేవి నమోస్తుతి. అలాగా అన్నపూర్ణాదేవి అన్నం పెట్టకుండా పంపలేదు కదా, ఏ తప్పు లేకుండా కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఏమైనా గెంటాడా? 5 క్రోసులతో కూడిన కాశీక్షేత్రాన్ని, ఎప్పుడూ శివుడు విడిచిపెట్టని పవిత్ర క్షేత్రాన్ని, అంగడిలో శనగపప్పు అమ్మినట్టు మోక్షమమ్మే ఆస్థలాన్ని విడిచిపెట్టి ఎలా విడిచిపెట్టి వచ్చావు? కాశీని ఎవడూ విడిచిపెట్టడే. ఆ మందాకిని ఆ త్రివేణి వలనం బా బాహ్య కక్ష్యాస్థలం బా మధ్యాంతర కక్ష్యల విమల దివ్య జ్యోతి రుద్రం భణశ్రీ మద్విశ్యపతీశలింగము మదింజింతింప కాశీ మహా గ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముంగైకును. అక్కడున్న గంగానది, అక్కడున్న త్రివేణి సంగమం, కాశీనగర వీధులు, అత్యద్భుతమైన అరుగులు, మేడలు, సున్నం వేసినటువంటి భవనాలు, ఆ మధ్యలో వేద పండితుల ఘోష, పవిత్రమైన కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగము, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే కాశీ మహాపట్టణం నా కళ్ళ ముందలా కనబడుతోంది. అటువంటి కాశీని విడిచిపెట్టి బయటికి ఎందుకు వచ్చావయ్యా వేదవ్యాస? ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్కాయగా నానా సైకత వేదికాస్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథుల్ తరుణేందు శేఖరు శివును శ్రీకంఠుని పాడుదున్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. నిజంగా ఆయన ఆనందం ఈ పద్యంలో చెప్పుకున్నాడు అగస్త్యుడు. నేను చాలా కాలం అక్కడున్నాను, ఆ ఊరు వదిలిపెట్టి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అక్కడున్న రోజుల్లో ఎంతో ఆనందంతో జీవించాను, ప్రపంచంతో సంబంధం లేకుండా బతికాను. అర్ధరాత్రి పూట చంద్రుడి వెన్నెల పిండి వెన్నెల కురుస్తూ ఉండగా మణికర్ణికా ఘట్టం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ఇసుక తిన్నెలలో రేవుల్లో తిరిగేవాడిని. ఆయన ఎప్పుడు అర్ధరాత్రి వేళ మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళి శంభో కాశీనాథ విశ్వేశ్వర శివ శ్రీకంఠ శితికంఠ అని పాడేవాటి పద్యంలో చెప్పాడు. శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడుదున్, పాడుతున్నానన్నాడు ఆయన. పాటలు పాడడంలో అసలు ఎంత మధురంగా పాడేవాడో తెలుసు అగస్త్యుడు. అగస్త్యుడు పాడుతూ ఉంటే నారదాదులంతా రాత్రిపూట వచ్చేసి అలా కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ, మేము సంగీత విద్వాంసులు అనుకున్నాం, మా గర్వం సర్వం కర్వం అయిపోయిందని వారట. అంత బాగా పాడేవాడు ఆయన.